ప్రియ, నేను ఆత్మబంధువులారా. శరీరం మనస్సు లోపల ఏదో దేవుడు ఉన్నాడు అంటున్నారు హృదయంలో, ఉన్నాడని కొంతమంది అంటున్నారు, లేడని కొంతమంది అంటున్నారు. అది మనకి తెలిసినా తెలియకపోయినా రెండు తెలుస్తున్నాయి. శరీరం ఒకటి, మనస్సు ఒకటి తెలుస్తుంది. మనసుకు ఆందోళన వస్తుంది, మనసుకు టెన్షన్ వస్తుంది, మనసుకు అశాంతి వస్తుంది. లోపల దేవుడి విషయం తెలియకపోయినా అక్కర్లేని రెండు తెలుస్తున్నాయి. ఈ రెండు తొడుగులే, శరీరం ఒక చొక్కాయి, మనస్సు ఒక చొక్కాయి. ఈ చొక్కాలు తెలుస్తున్నాయి కానీ ఈ చొక్కాల లోపల వస్తే ఏం తెలియటం లేదు. మనకి పనికొచ్చి తెలియటం లేదు, పనికిరాని ఎక్కువ తెలుస్తున్నాయి. ఈ రెండు షట్లు ఉరికాను. కొంతమంది పచించిన విషయానికి మనసులో గండి పెట్టుకుంటారు. మనస్సు అంటే ఏం లేదు, అది చొక్కాయి అంటే అంతకంటే ఉంటారు. మనస్సు అంటే ఏం లేదు, అసలు మనస్సు లేనే లేదు. అంటే అయినప్పుడు అమెరికాలో కూడా మానసిక రోగులు ఎక్కువ. అంటే ఇప్పుడు సాంఘిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి మనకి. ఇంట్లో పేచీలు, సమాజ పరంగా వచ్చే పేచీలు, ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికొకరు పడగల పేచీలు, అహంకారం, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అహంకార సమస్యలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఐకమత్యంగా ఉండరు, ఏదో 10 మందికి జడిసి అలా ఐకమత్యంగా ఉన్నట్టు నటిస్తారు. లేదా సమాజ పరంగా వచ్చే పేచీలు కూడా చాలా ఉన్నాయి. సమాజ పరంగా వచ్చే పేచీలు ఉన్నాయి, మరి సోషల్ ప్రాబ్లమ్స్, అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పూర్వం కొంచెం సహనం ఉండేది, ఇప్పుడు సహనం తగ్గిపోయింది. సహనం తగ్గిపోవటం వల్ల మానసిక సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. పూర్వం ఓర్పు ఉండేది, ఇప్పుడు ఓర్పు తగ్గిపోయింది. ఏది చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోతున్నారు, అంటే భరించలేకపోతున్నారు. ఏమంటే స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలో కూడా శారీరక వ్యాధుల కంటే మానసిక వ్యాధులు ఎక్కువ ఉన్నాయి. ఆస్తి అంటే రూపాయి కాగితాలు పొలాలే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆస్తి అంటే ఇది రూపాయి కాగితాలు, మనకి 4 ఎకరాలుంటే పొలం, అదే సొమ్ము అనుకుంటాం. అది ఇంట్లో 10 రూపాయలు ఉంటే, లేదా బ్యాంకులో 10 రూపాయలు ఉంటే అదే ఆస్తి అనుకుంటున్నాం. అది కదా, మీ ఇంట్లో మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, బుద్ధిమంతులు, మీ కోడ బుద్ధిమంతురాలనుకోండి, లేకపోతే మీ మనవలు చాలా బుద్ధిమంతులు అనుకోండి, లేదా గ్రామంలో గ్రామానికి ఉపయోగపడే వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఆస్తే. ఆస్తి అంటే బ్యాంకులో 4 రూపాయల ఆస్తి, మనకు పొలం ఎకరం పొలం ఉంటే అది కదా ఆస్తి. మొత్తం ఈ గ్రామానికి ఎవరైనా 10 మంది ఉపయోగపడేవాళ్ళంటే ఆ 10 మంది కూడా గ్రామానికి ఆస్తి లాంటి వాళ్ళు. మీ కుటుంబంలో ఎవరైనా మంచి వాళ్ళు ఉండి సఫలమైన వాళ్ళు ఉన్నారంటే అది కూడా ఆస్తే, అది కూడా మీ ఇంటికి ఆస్తి. గ్రామానికి ఉపయోగపడే వాళ్ళు 10 మంది ఉంటే అది గ్రామానికి ఆస్తి. ఇదంతా ప్రాపర్టీ. అంటే డబ్బు అంటే కేవలం మీరు ఏదో రూపకాయకి ముక్కలని మీ ఇంట్లో మీ పొలంలో మీకు ఎకరం పొలం ఉంటే అది ఒకటే ఆస్తి అనుకోకండి. సఫలమైన వాళ్ళు ఉంటే, సద్బుద్ధి ఉన్న వాళ్ళు అంటే ఇదంతా ఆస్తే. అలా గ్రామానికి సేవ చేసేవారు ఉన్నారంటే అది కూడా గ్రామానికి వాళ్ళు కూడా ఆస్తితోటి సమానం. అలా ప్రపంచంలో యథార్థం చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే, సఫలమైన వాళ్ళతో మనకి స్నేహం దొరికితే వైకుంఠం కూడా ఈ సఫలమైన వాళ్ళతో సహవాసం ముందు వైకుంఠం కూడా సరిపోదు, కైలాసం కూడా సరిపోదు. సత్పురుషులతో సహవాసం వల్ల వచ్చే భాగ్యం, ఆ సత్పురుషుల సహవాసం వల్ల వచ్చే మనకు ఉన్నటువంటి అన్ని వస్తాయి. సత్పురుషుల సహవాసం వల్ల భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి, అన్ని అభివృద్ధులు వస్తాయి. అందులో మనోవికాసం వస్తుంది, ఆధ్యాత్మికంగా అభివృద్ధి వస్తుంది, చైతన్య స్థాయి పెరుగుతుంది, భౌతిక అవసరాలు తీరతాయి. అంటే సత్పురుషులతో సహవాసం వైకుంఠం కంటే, కైలాసం కంటే ఉత్తమమైనది, ఉదాత్తమైనది, ఉన్నతోన్నతమైనది. కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఇతరుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. ఏం తింటున్నాము, ఏం బట్ట కట్టుకుంటున్నాము కూడా అది కూడా ఆలోచించరు. కొంతమంది ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో సహవాసం మనకు దొరికితే దానికంటే మించిన వైకుంఠం లేదు. మేము శరణ అంటాం, ఆయన సహాయం దొరకటం లేదు. మేము భగవంతుడికి శరణాగతి చేస్తున్నాం, శరణాగతి చేస్తున్నాం, చెయ్యకపోయినా చేశామని అనుకుంటున్నాం. శరణాగతి చేస్తున్నాం ఆయన అంటున్నాడు, మేము శరణాగతి చేశామని అనుకుంటున్నాం, శరణాగతి చేస్తున్నాం, కానీ ఆయన ఏమి మాకు సహాయం చేసినట్టు ఏం కనపడటం లేదు. ఈశ్వరుడు మనకేమి సహాయం చేస్తున్నట్టుగా మాకు అనిపించడం లేదని ప్రశ్న. కాబట్టి ఇక్కడ సమస్యలు ఏంటంటే ఏమీ లేదు. ఆ వైకుంఠం, కైలాసం ఇక్కడ ఉన్న హృదయంలో ఉన్నాయి. మీకందరూ తరిస్తారు, మీకందరికీ మోక్షం వస్తుంది, తొందరపడద్దు. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అందరూ జ్ఞానానికి వారసులే, అందరూ ఆత్మవిద్యకి వారసులే, మీరందరూ శాంతిని పొందుతారు, మీకందరికీ మోక్షం కలుగుతుంది. ఇందులో మీరు సందేహించవలసినటువంటి పని లేదు. ఎంచకంటే మళ్ళీ మీ సందేహం మీకు అడ్డొస్తుంది జ్ఞానానికి, జ్ఞాన సముపార్జనలో. అయితే మీ శరణాగతి కోరుకు, నేను శరణాగతి కోరుతున్నాను, అయినా సహాయం దొరకటం లేదని. నిజమైన శరణాగతి కోరేవాడు సహాయం దొరకటం లేదని అనుకోడు. అంటే అది నిజమైన శరణాగతి కాదు. నోడితోడు కాదు శరణాగతి చేయవలసింది. మనం దేవుడు పటం దగ్గర పుష్పం ఎలా పెడుతున్నామో, పండు ఎలా పెడుతున్నామో, అలా మన మనస్సును దేవుడి పాదాల దగ్గర పెట్టాలి. అది శరణాగతి అంటే. నోటి మాటలకు మోసపోయేటంత అమాయకుడు ఏం కాదు దేవుడు. మనకంటే తెలివైన వాడు దేవుడు. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. మనకేది మంచిదో మనకంటే ఎక్కువ దేవుడికి తెలుసు. కానీ ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నాం. అంచేత అన్ని విధాలు కూడా మనకేది మంచో మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, మనకంటే కూడా ఆయనకి ఎక్కువ తెలుసు. అంటే ఈ విషయం బాగా అర్థమైన వాడు, ఈ విషయం గుండెకి ఎవరికైతే నేను చెప్పిన వాక్యం గుండెకి పట్టుకుందో వాడికి నిజమైన శరణాగతి పొందుతాడు. అంచేది ఇక్కడ మన ఆ గుండెలోకి వెలుగు రావాలంటే బయట మనకి సూర్యుడు వెలుగునిస్తున్నాడు, బయట సూర్యుడు వెలుగునిస్తున్నాడు, మనకి శరణాగతి వల్ల గుండెలో వెలుగు వస్తుంది. బయట వెలుగు వల్ల వస్తువులు ఎలా కనిపిస్తున్నాయో లోపల మన గుండెలోకి వెలుగులు వస్తే లోపల సద్వస్తువు మనకు గోచరిస్తుంది. డైరెక్ట్గా సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో భౌతికమైన సూర్యుడు, జ్ఞానసూర్యుడు కూడా మనకు దర్శనం ఇస్తాడు. గుండెలోకి మనం వెలుగు తెచ్చుకుంటాం. ఇది ప్రత్యక్షం, ఇట్ ఇస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇది పరోక్షం కాదు, ఇది ప్రత్యక్ష అనుభవం. సైన్స్ ఇంకా పరోక్షం. సైన్స్ ఆర్ట్స్ మనం బయటలో చదువుకున్న సబ్జెక్టులన్నీ పరోక్షం కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ అయినా ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు అన్నీ పరోక్షం. ఒక ఆత్మవిద్య ఆత్మజ్ఞానం ఒకటే, ఇది ప్రత్యక్షం. శరణాగతి అనే ఆత్మవిచారణ ఒకటే, పేర్లు తేడా కానీ శరణాగతి అన్న ఆత్మవిచారణ ఒకటే, పేర్లు మీకు తేడా కింద కనిపిస్తాయి. అయితే నువ్వు ఏదైతే నేను నేను అని అంటున్నావో ఆ నేనుని తీసి ఒక పక్కన పెడితే ఏమి లేదు, లోపల వస్తువు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. అయితే ఆ నేనుని తీసి ఒక పక్కన పెట్టడం నోటితోటి చెప్పడం తేలిక, ఆత్మవిచారణైనా విచారణ మార్గమైనా లేకపోతే శరణాగతి మార్గమైనా లేకపోతే శరణాగతి మార్గమైనా వైష్ణవుడు ప్రపత్తి మార్గం అని అంటారు, ఏ మార్గమైనా ఆ నేనుని తీసి ఒక పక్కన పెట్టడం. మన శరీరానికి మరణం రాకముందు, మన శరీరం శవం అవ్వకముందు ఆ నేనుని తీసి ఓ పక్కన పెడితే వాడు యోగిగా చనిపోతాడు. ఆ నేనుని తీసి ఓ పక్కన పెట్టకపోతే రోగిగా చనిపోతాడు. యోగిగా చనిపోయిన వాడికి మరణం అంటే భయం ఉండదు. ఇంకేత మరణానంతరం కూడా వాడు ఉంటాడని వాడికి తెలుసు కాబట్టి మరణం అంటే వాడికి భయం ఉండదు. యోగికి మరణ భయం ఉండదు, రోగికి మరణ భయం ఉంటుంది. యోగిగా చనిపోయేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, రోగాలతో చనిపోయేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎవరో కొద్ది మంది ఉంటారు, రేరుగా ఉంటారు యోగిగా చనిపోయిన వాళ్ళు. అదే ఈ శరణాగతి మార్గం, ఈ ప్రపత్తి మార్గంలో నేను శరణం అంటున్నాను కానీ అక్కడికి ఏం సహాయ సహకారములు అందటం లేదు అని కృష్ణ. అంటే శరణాగతి కోరిన వాడు ఈ సహాయ సహకారములు అందటం లేదు అని ఎవడంటున్నాడు? దొంగనే అంటున్నాడు, మిథ్యానే అంటున్నాడు, అబద్ధమైన అంటున్నాడు. ఎవడైతే సహాయ సహకారములు అందటం లేదో వాడిని తీసుకో పక్కన పెట్టమని ఈ మహర్షి గారు గోళ. ఆయన గోళ అయింది, మన గోళ మాంతు. నేను శరణాగతి చేస్తున్నాను కానీ ఈశ్వరుడి దగ్గర నుంచి నాకు సహాయం అందటం లేదని ప్రశ్న. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే అదేనవయ్యా, ఈశ్వరుడి దగ్గర నుంచి సహాయం అందటం లేదని ఎవడైతే అంటున్నాడో వాడినే తీసి పక్కన పెట్టాలి, శరణాగతి అంటే. అంటే నువ్వు శరణాగతి పొందానంటున్నావు, మళ్ళీ నీ ఈశ్వరి దగ్గర నుంచి సహాయం అందటం లేదంటున్నావు, నిజమైన శరణాగతి కాదు, ఉడికి నీ పెదాలు అంటున్నాయి నేను శరణాగతి పొందాను. ఈ మాటలకు మోసపోడే ఈశ్వరుడు. గాడ్ కెనాట్ బి డిస్ట్యూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరేం తొందరపడక్కర్లేదు, మీరు బండతనంగా చేస్తే ఆత్మజ్ఞానం రాదు. వైకుంఠంలో ఏ స్థితి మీరు పొందవచ్చు, ఇక్కడ భౌతికంగా ఈ ప్రపంచంలో ఉండగా శరీరంలో ఉండగా ఈ రాయిలను ఉండగా ఆ స్థితి మీరు పొందవచ్చు. మీరేం వర్రీ పడక్కర్లేదు. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ యు స్టాప్ వర్రీ. మీరేం తొందరపడక్కర్లేదు, మీకు అందరికీ జ్ఞానం వస్తుంది, మీరందరూ వారసలేదు. అంటే ఏదో మీ మనస్సు ఏదో ఏదో చెప్తూ ఉంటుంది, ఒకరితోటి విరోధంగా ఉంటుంది, ఒకరితోటి స్నేహంగా ఉంటుంది, ఒకరితోటి ఇష్టంగా ఉంటుంది, ఒకరితోటి అయిష్టంగా ఉంటుంది, ఒకరికి పెట్టమంటుంది, ఇంకొకళ్ళు మొట్టమంటుంది, అది తిండ్రతిండ్రగా ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటుంది. జ్ఞానికి నాలుగు ఒకటి ఉంటుంది, అజ్ఞానికి 100 నాలుకలు ఉంటాయి. అహంకారం ఉన్నవాడు 100 నాలుకలతో మాట్లాడతాడు, ఒక నిమిషంలో 100 నాలుకలతో మాట్లాడతాడు. అజ్ఞానికి 100 నాలుకలు ఉంటాయి, ఆడు ఏ టైంకి ఏ 4తో మాట్లాడతాడు అది మనకు తెలియదు. కానీ జ్ఞానికి ఒకే 4 ఉంటుంది, ఆ 4తో మాట్లాడతాడు. అజ్ఞాని 100 నాలుకలతో మాట్లాడతాడు, నిమిషానికి ఒక మాట, గంటకు ఒక మాట. మన పూర్వపుణ్యం లేకపోతే అటువంటి వాళ్ళతో మనకు స్నేహాలు దొరుకుతాయి. ఎక్కడ సత్పురుషులు ఉంటే అక్కడే కాశీ. కాశీ అంటే ప్రకాశం. ఎక్కడ సత్పురుషులు ఉంటే వాళ్ళు సహవాసం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మన ప్రకాశం వస్తుంది, అదే కాశీ. ఆ హోలీ కంపెనీ దొరకటానికి పూర్వపుణ్యం లేకపోతే ఆ హోలీ కంపెనీ అటువంటి వాళ్ళతో సహవాసం చేయాలనే బుద్ధి కూడా నీకు కలగదు. నీ ఇంటి పక్కన అటువంటి హోలీ మ్యాన్ ఉన్నా నీకు గుర్తించే బుద్ధి నీకు కలగదు. ఒకవేళ ఉన్నా దానికి కూడా పూర్వపుణ్యం ఉండాలి. పూర్వపుణ్యం ఉంటేనే కానీ నీకు అసలు ఆ సంకల్పం రాదు. సత్పురుషులతో సహవాసం చేయాలనే సంకల్పం రాదు నీకు పూర్వపుణ్యం లేకపోతే. అంచేత నీతను ఏమంటున్నాడంటే నాకు సహాయ సహకారములు అందటం లేదు, ఈశ్వరుడికి శరణాగతి చేశాను, సరెండర్ అయ్యాను. అంటే ఏమంటున్నారంటే నువ్వే చెబుతున్నావు కదా శరణాగతి చేశాను, ఒక నాలుగుతో చెబుతున్నావు, ఇంకో నాలుగుతో ఏమంటున్నా అంటే ఈశ్వరుడు నాకు సహాయం చేయటం లేదంటున్నారు. వారు చేస్తారు చేయరు ఆ గోళ నీకేలా, నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. ఈశ్వరుడు సహాయం నీకు చేస్తారు, లేకపోతే చేయరు. నువ్వు చేసే పని ధర్మంగా చెయ్యి, నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి. ధర్మాన్ని మనం ఆచరిస్తుంటే మనకు లక్ష్మి వస్తుంది, సరస్వతి వస్తుంది. ధర్మం పట్ల మనకు గౌరవం ఉంటే, ధర్మాన్ని ఆచరిస్తుంటే, ధర్మం పట్ల దాని ప్రాముఖ్యత మనకు తెలిస్తే రెండు వస్తాయి, సరస్వతి వస్తుంది, లక్ష్మి వస్తుంది. ఆయన నాకు సహాయం అందటం లేదంటున్నావు, ఆయన సహాయం నీకు చేస్తాడు, అయితే చేయడు. నీకు నువ్వు నిజంగా శరణాగతి చేస్తే వాడు చేశాడు చేయలేదని అది ఉండదు. నీ చేతిలో ఉన్న పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. ఆయన చేతిలో ఉన్న పని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఆయన ఇంటర్ఫీర్ అవ్వాలా, డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడు వస్తుందో ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసే పని నువ్వు చేయటం లేదు, ఆయన చేసే పని ఏం చేయలేదు చెబుతున్నావు. అంటే దేవుడు ఎలా నీ పట్ల దేవుడు ఎలా ప్రవర్తించాలో నువ్వు ఆయనకి చెబుతా అంటే అది శరణాగతి చేయటోయా? మీ ఇంటికాడ మీ పని మనిషికి మీరు పని మనిషికి పని ఎలా చెప్తారో అలా దేవుడికి కూడా మీరు అలా ఎలా చేయి అలా చేయని మీరు దేవుడికి చెప్తాండ? మీ పని మనిషే దేవుడు, అది శరణాగతే? ఏం మాట్లాడేది? ఒక పక్కన నోటి చోడు శరణాగతి చేశానంటున్నావు, దేవుడు అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నావు, అది శరణాగతే? అంటే ఇది శరణాగతే కాదు, నువ్వు అనుకుంటున్నావు శరణాగతి అని, ఊరికి నోటి చోడు చెబుతున్నావు, కానీ నీ హృదయంలో శరణాగతి ఆ తత్వం లేదు, ఆ భావన లేదు, అది ఏమి లేదు నీకు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఇది మ్యాజిక్ల వల్ల రాదు, ఇది కష్టపడాలి మనం. దేశం మ్యాజిక్ల వల్ల దేశం బాగుపడదు. మనం ఎంతో కొంత శ్రమ కష్టం కష్టం లేకుండా, ఎంతో కొంత శ్రమ లేకుండా ఆధ్యాత్మికం కూడా అభివృద్ధిలోకి రాలేదు. ఇది మహిమలో వస్తుందని అలా కనిపెట్టుకోండి. మరి ఏదైనా మన బుద్ధిలో మార్పు రావాలి, మనకు మంచి మంచి తలంపులు రావాలి, మనకు మారు మనస్సు రావాలి, మన మనస్సు బంగారం అవ్వాలి. ఆ రోజుకి ఆ రోజు మన బుద్ధి పవిత్రం అవ్వాలి, అది ఏకాగ్రం అవ్వాలి, చేసే పని చాలా ఇష్టంగా ప్రేమగా చేయాలి. ఎవరు ఏది సహాయం చేస్తారని కనిపెట్టుకుండకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఆధ్యాత్మికం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి మన సాధన ఏదో మనం సహాయం చేయ మనం మన ప్రయత్నం చేసుకుంటే సహాయం వచ్చేదేదో వస్తుందో రానిదేదో రాదు. ఆధ్యాత్మికం కూడా మనం ఎదురు చూసినట్టు భగవంతుడి యొక్క సహాయం కోసం మనం ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఒకటి మరి మీరు మర్చిపోకండి, మనం ఒంటరిగా పుట్టాం, 10 మందితో పుట్టలేదు. మనం అందరం తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాం బయటికి. మనం పుణ్యం ఒంటరిగానే అనిపిస్తున్నాం, పాపం కూడా ఒంటరిగానే అనిపిస్తున్నాం. మళ్ళీ వలకాటులోకి వెళ్ళినప్పుడు, శ్మశానంలోకి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్తాం, కానీ మన ఇంట్లో 10 మంది మన కూడా రారు. ఇవాళ మీకేదో మనకి స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారని ఇవన్నీ అనుకోకండి. చనిపోయిన తర్వాత మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఒక్కడు రాడు, చనిపోయిన తర్వాత ఒక్కడే ప్రయాణం చేయాలి. మరి నాకు రోగం వస్తే నేను అనిపిస్తాను, కానీ ఇంట్లో వాళ్ళు అందరూ అనుభవించరు. ఊరికి అయ్యో ఏదో బాధపడుతున్నాడు రోగంతో అనుకుంటే అనుకోవచ్చు, సానుభూతి చూపించవచ్చు, అది వేరే విషయం. రోగం కూడా ఇంట్లో వాళ్ళు ఒక్కడే అనుభవించాలి. వాడు చనిపోయినప్పుడు ఒక్కడే వెళ్ళాలి, కూడా ఎవరు రారు, 10 మంది వెళ్ళరు. అంచేది మీరు ఏకాంతంగా ఉండి రోజు 1 గంట 2 గంటలు మీరు ఒక్కడే కూర్చొని సాధన చేసుకోండి. మనకి ఎవరు జత వస్తారు, చనిపోయిన తర్వాత ఎవరు జత వస్తారు, ఎవరు రారు. అందుకే మన వాళ్ళు ఏకాంత వాసం పెట్టారు. రోజు కూడా 1 గంట సేపు మీరు ఏకాంతంగా కూర్చోండి. ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మీ మనసులో ఏముందో మీకు తెలుస్తూ ఉంటుంది. 10 మందిలో కూర్చున్నప్పుడు తెలియదు, ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మనసులో ఏముందో మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి, ఆత్మజ్ఞాన సముపార్జనకి, ఆత్మవిద్య పొందటానికి, మీ హృదయంలో ఉన్న వైకుంఠాన్ని అందుకోవటానికి, మీ హృదయంలో ఉన్న సత్యవస్తువుని సాక్షాత్కారం చేసుకోవడానికి ఏ విషయాలైతే మీకు అడ్డొస్తున్నాయో ఏకాంతవాసంలో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత దాన్ని ఒక్కోటి ఒక్కోటి దేవుని ప్రార్థిస్తూ దేవుడి పాదాలను ఆశ్రయించి ఒక్కోటి ఒక్కోటి తొలగించుకోవాలి. అదే సాధన. నమ్రత ఇడిచిపెట్టకూడదు, వినయాన్ని ఇడిచిపెట్టకూడదు. ఈ గౌరవాలు అగౌరవాలు నిజం కాదు, సంతోషం కూడా నిజం కాదు. మనకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది, అది కూడా నిజం కాదు. ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, అది కూడా నిజం కాదు. మనం అందరినీ గౌరవం చేయొచ్చు, ఆ గౌరవం కూడా నిజం కాదు. అగౌరవం నిజం కాదు, గౌరవం నిజం కాదు. ఇవన్నీ అహంభావం ఎంత నిజమో, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ పుట్టుకులు, ఈ చావులు, ఈ ప్లెజరు పెయిన్ ఇవన్నీ అంతే నిజం. అహంభావం ఎంత నిజము, ఈ మిథ్యా నేను ఎంత నిజము, ఈ బాడీ బాగుండి ఎంత నిజము, ఇవన్నీ కూడా అంతే నిజం. అవి పారమార్థిక సత్యాలు కాదు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, సాంకేతిక సత్యాలు. అంటే నీ లోపల ఉన్న మరణం లేని వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు మరణ భయం ఉంటూనే ఉంటుంది. నీ హృదయంలో ఒక వస్తువు ఉంది, దానికి మరణం లేదు, దానికి పుట్టుక లేదు, మరణం లేదు, అది బర్త్లెస్ అండ్ డెత్లెస్. ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు మరణం అంటే భయం వేస్తూ ఉంటుంది. ఎవరైనా పొగిడితే నీకు సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే దుఃఖం వస్తుంది, అప్సెట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వైతుల్లోంచి విడుదల పొందాలి అంటే నీ హృదయంలో శాంతి నీకు అందినప్పుడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం నీకు అందినప్పుడు, ఈ బాహ్య నుంచి వచ్చే అనుభవాలు కొన్ని ఉంటాయి, అవి మిమ్మల్ని ఏమీ చేయవు. అంటే ఎలాగంటే, ఎవరైనా మిమ్మల్ని పొగుడుతారనుకోండి మీకు సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే మీకు దుఃఖం వస్తుంది. అలా కాకుండా మీ సొంత ఆనందం, మీ సొంత శాంతి మీ చేతికి అంత ఉందనుకోండి, ఇది పట్టించుకోరు, అది పట్టించుకోరు. కృష్ణుడు అంటాడు గీతలో, నీరు అంతటా దొరుకుతా అంటే నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ నీకు నీళ్లు దొరికేటప్పుడు నీకు నూతితోటి, చెరువుతోటి, కాలువతోటి పని చేయాలా? నీ హృదయంలో ఆనందం నీకు దొరికినప్పుడు బయట విషయాలతోటి, లోకం విషయాలతోటి నీకు పని ఏముంది? టీవీతోటి పని ఏముంది? సినిమాలతోటి నీకు పని ఏముంది? అంటే మనకు దుఃఖానికి కారణం బయట లేదు, లోపల ఉంది. అది ఎలా ఉంది? దేహాభిమానం లోపల ఏదో ఒకటి ఉంది, దాన్ని మన దేహంతో తాదాత్యం పొందుతుంది. దాని మనస్సు అనండి, అహంకారం అనండి, ఏదనండి, ఏదో పేరు పెట్టండి, దానికి అజ్ఞానం అనండి. ఇప్పుడు నా మనస్సు ఉందనుకోండి, అక్కడ ఆ మనస్సు ఏం చేస్తాడంటే దేహంతో తాదాత్యం పొందుతుంది. అదే ఇప్పుడు మానసిక రోగాలు తగ్గిస్తామని అన్ని వైద్యాలు చెప్తారు. భగవాన్ ఏమన్నారంటే మనస్సు ఉంటే రోగం కానీ అసలు మనస్సు లేనప్పుడు రోగమే ఉందన్నారు. జరిగిన మైండ్ అటాక్ అయితే ఆ స్థాయికి మనం వెళ్ళలేము. అంటే మానసిక రోగాలు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సింది. జరిగిన మైండ్ అటాక్ ఇవన్నీ ఈ రెండు చొక్కాలే, శరీరం చొక్క, మనసు ఒక చొక్క. ఈ రెండు చొక్కాలకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత, హృదయంలో ఉన్న నిజానికి మనం ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ఈ రెండు షర్ట్లు, ఈ షర్ట్లు వేసి తిరుగుతున్నాం వాళ్ళ శ్మశానానికి వెళ్ళే వరకు. ఈ రెండు ఎలాగ మనం విడిచిపెట్టేస్తాయి? మనిషికి అహంభావం నశించిందంటే, అంటే దేహాభిమానం నశిస్తే దేహబుద్ధి నశించే ఆ మరుక్షణాలు కూడా వాళ్ళ దుఃఖం నశిస్తుంది. శరీరం మరణించడం వల్ల దుఃఖం ఆగదు. శరీరం నేననుకునే బుద్ధి నశించడం వల్ల వాడికి దుఃఖం ఆగిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. శరీరం మరణించడం వల్ల దుఃఖం ఆగదు. శరీరం మరణించిన తర్వాత నీ దుఃఖం నీకు కూడా వచ్చేస్తుంది. కానీ శరీరము నేను, ఆ శరీరంతో తాదాత్యం పొందే బుద్ధి, ఆ శరీరంతో తాదాత్యం పొందే ఆ ప్రధాన తలంపు ఆ సైతాను, అది నశించినప్పుడు నీకు లోపల ఉన్నటువంటి ఆత్మానందం నీ చేతికి అందుతుంది. ఒకసారి భగవాన్ అన్నారు, పుణ్యం కూడా పాపంతో సమానమే. అంటే పుణ్యం చేసుకోవద్దని కాదు, పాపం చేసిన వాడికి చెడ్డ జన్మలు రావచ్చు. ఇది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను కర్తృత్వపుత్తుడు పుణ్యం చేస్తే మంచి శరీరం వస్తుంది. శరీరం వచ్చిన తర్వాత ఎలాగైనా తంటాయి. ఎక్కడికో చివర చెటారు కొమ్మకు తీసుకెళ్లి చెబుతున్నాడు పుణ్యం మంచిదే, కానీ కొంచెం మంచి పుణ్యం చేసుకున్న వాడికి మంచి శరీరం వస్తుంది, మంచి కుటుంబంలో వాడు జన్మించవచ్చు. కానీ అక్కడ కూడా శరీరం వస్తుంది, అక్కడ కూడా శరీరాభిమానం పోలేదు. అంచేత నీకు పునర్జన్మ పుణ్యం కూడా, పుణ్యం మామూలుగా నువ్వు చేయొచ్చు. అంటే కర్తృత్వం లేకుండా, అంటే ఇది నేను చేస్తున్నానన్న తలంపు లేకుండా నువ్వు పుణ్యం చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి ద్వారా మోక్షం వస్తుంది. అందుకని పుణ్యం కూడా ఇది నేను చేస్తున్నాను, ఐ హావ్ డన్ దిస్ అని అనుకుంటూ చేస్తే నీకు అది పుణ్యం వల్ల కూడా మళ్ళీ శరీరం వస్తుంది, పునర్జన్మ వస్తుంది. అప్పుడు మామూలు శరీరం వచ్చాక అన్నీ బాధలే. శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు. మళ్ళీ దేహం వచ్చిందంటే మళ్ళీ దేహం ఏ రోజున మరణిస్తుంది, మళ్ళీ అప్పుడు మరణం బాధ తప్పదు. అంటే నువ్వు ఏదైనా చేసినా, ఒకవేళ మంచి చేసినా, ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను అంటే అది కూడా నీకు పునర్జన్మ కారణం అవుతుంది. మంచి జన్మ రావచ్చు, మంచి లోకాలు రావచ్చు, మళ్ళీ తిరిగి ఇక్కడికి ఈ భూమి మీదకి రావలసిందే, మళ్ళీ నువ్వు మరణానికి గురవుతూ ఉండవలసిందే. అంటే కర్మని నువ్వు యోగివై చేస్తే, అంటే కర్మఫలాన్ని ఆశించకుండా చేస్తే నువ్వు నిజమైన సన్యాసు. నువ్వు కర్మని యోగంగా చేస్తే నువ్వు నిజమైన సన్యాసి అవుతావు. నువ్వు కర్మఫలాన్ని త్యాగం చేసిన వాడు సన్యాసి, అప్పుడు నిజమైన సన్యాసి అవుతావు. నువ్వు కర్మని యోగంగా చేసిన వాడిని కర్మఫలం బంధించదు. కర్మయోగని ఎవరంటారంటే మనల్ని కర్మయోగి అంటారు. కర్మయోగి అని ఎవరంటారంటే కర్మఫలాన్ని, కర్మఫలం వచ్చినా రాకపోయినా కర్మఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పనిచేసేవాడిని కర్మయోగి అని అంటారు. వాడు మనస్సు విశాలం అవుతుంది, బుద్ధి యొక్క లోతులు పెరుగుతాయి, హృదయంలో ఉన్న సద్వస్తు వాడికి దర్శనమిస్తుంది. ఎవడు కర్మను యోగంగా చేసేవాడు, సరే కర్మను ఎవరైతే యోగంగా చేస్తున్నాడో వాడి శరీరం లోపల శరీరం ఉండగానే వాడికి శరీరం మరణ భయం పోతుంది. వాడు వాడు నిజమైన సన్యాసి, కర్మఫలత్యాగి వాడు నిజమైన సన్యాసి అని కృష్ణుడు గీతలో చెప్పాడు. నువ్వు ఉన్నావనుకుంటున్నావు, నేను లేననుకుంటున్నావు, నువ్వు నాలుగు నుంచి వచ్చావు అనే విషయం మర్చిపోయి ఉన్నాడు పాపం కృష్ణుడు గీతలో. నువ్వు ఉన్నావనుకుంటున్నావు, ఈ లోకం అందరం ఇద్దరు అనుకుంటున్నారు, నన్ను మర్చిపోయారు. నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు, నీ అహంకారం ఉందనుకుంటున్నావు, లోకం ఉందనుకుంటున్నావు, మీ ఇద్దరు నాలుగు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి మర్చిపోయారు. గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో జ్ఞాపకం ఉంచుకోండి, అదే ఆత్మజ్ఞానం. అసలు మనిషిలో లోపం ఎక్కడుందంటే కృతజ్ఞత తగ్గిపోయింది. పూర్వం అప్పుడు అసలు ఎక్కడ కృతజ్ఞత భావనే కనపడదు మీకు. ఆ ఈశ్వరుడి పట్ల ప్రేమ, ఈశ్వరుడి పట్ల పూజ్య భావం, ఈశ్వరుడి పట్ల మన కృతజ్ఞత, అది పోయింది మనకు. నాకు సహాయం ఉండటం లేదు, భగవంతుని నాకు సహాయం చేయటం లేదు. చాలామంది అంటారు అలాగా, భగవంతుని మాకు సహాయం అలాగా ఎవడైతే అంటున్నాడో ఆయన తీసేవయ్యా, ఆయన తీసేస్తే మోక్షం, తీయకపోతే బంధం. అయితే నీ శరణాగతి నిజమైతే, నీ శరణాగతి నిజం అనుకో, భగవాన్ చెప్తున్నాడు నీ శరణాగతి నిజం కాదు, నీ హృదయంలో శరణాగతి లేదు, నోటితోటి చిలక పలుకులు పలుకుతున్నావు. చిలక పలుకు అలా కొంతమంది మాట్లాడుతుంటారు, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నారా? చిలక పలుకులో మనకు తెలియ, మనకే తెలిసినప్పుడు దేవుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఎలా ఉంటాడు దేవుడు? దేవుడు సర్వజ్ఞుడు కదా. అలా మన హృదయంలో ఉన్నది కూడా మనకు తెలియని విషయాలు దేవుడికి తెలుస్తూ ఉంటాయి. మన గురించి కూడా మనకంటే ఎక్కువ దేవుడికే తెలుసు. మన గురించి మనకు తెలుసు అనుకుంటున్నాం కానీ తెలియదు. మనకంటే కూడా మన హృదయంలో ఉన్న విషయం ఏముందో మనకంటే ఈశ్వరుడికి తెలుసు. నిజంగా నువ్వు శరణాగతి పొందేవనుకో, భగవంతుని సంకల్పానికి బద్ధిరమై ఉండాలి. ఆయన ఏది చేసినా నీ మంచికి. అది ఇంకోటి, మనకు రెండు ఫండమెంటల్గా మీరు రెండు మీరు గ్రహించండి. భగవంతుడు ఒకడు ఉన్నాడనేటువంటి విశ్వాసం ముందు ఉండాలి. ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తున్నాడని కూడా విశ్వాసం ఉండాలి. అంటే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఈ రెండు సూత్రాలు జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నట్టుగా మన ఇంట్లో వాళ్ళు ఎవరో ప్రేమించడం గుర్తుపెట్టుకోండి. మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ ఫ్రెండ్షిప్లు నిలబడి, ఈ ఫ్రెండ్షిప్లు కాదు, ఈ ఫ్రెండ్షిప్లు ఏమి లేదు. ఒకడు అహంకారాన్ని కూడా పూజ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఇద్దరు దేవుణ్ణి మర్చిపోతారు. ఎందుకని? ఎందుకు చెబుతాడు? నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ భగవంతుడు నీ క్షేమం ఎంత కోరుతున్నాడో నీ స్నేహితులు కూడా నీ బంధువులు కూడా అంత కోరటం లేదనే విషయం నీకు అర్థం అవ్వాలి. అది అంటే నోటితోడు చెప్పడం కాదు, నీ గుండెలో నమ్మాలి. ఆ నమ్మకం విశ్వాసం నీకు సజీవంగా కుదరాలి. భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఒకటి, భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తున్నాడు నారాయణుడు అనేది ఒకటి. ఈ నమ్మకాలు మీ హృదయపూర్వకంగా కుదిరితే మీకు ఈ జన్మలోనే మీకు జ్ఞానం కలుగుతుంది. అందుకే ఈ నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, ఈశ్వరుడి మీద ప్రేమ లేకుండా, ఈశ్వరుడి మీద సజీవమైన విశ్వాసం లేకుండా ఈ ముక్కులో గాలి చూసుకున్నంత మాత్రం చేత మోక్షం వస్తుంది అనుకోవద్దు. ముక్కులో గాలి చూసుకోవడం ఎందుకంటే మనస్సు కొంచెం నిగ్రహం కోసం. కొంతమంది ఈశ్వరుడికి పూజ చేస్తారు, ఆయన చెప్పిన మాటలు వినరు. రోజు బజార్ నుంచి ఏదో డబ్బు ఉంచు, కొంతమందికి 100 రూపాయలు పువ్వులు కొనుక్కొస్తారు, పూజ చేస్తారు, ఈశ్వరుడు చెప్పిన మాట ఒక మాట వినరు. ఆయనకు తెలుసు వీడు నాకు పూజ చేస్తున్నాడు, నేను చెప్పిన మాట వీడు ఏంటని సంగతి ఆయనకి తెలుసు. నేను ఇంటికాడ మీ అమ్మ దగ్గర కూర్చుని నువ్వు చాలా గొప్పదానని మీ అమ్మని పొగిడి మీ అమ్మ చెప్పిన మాట ఒక మాట కూడా మీ అంటారు అనుకోండి, మీ మీద ఎటువంటి గౌరవం ఉంటుంది మీ అమ్మకి? అలాగే ఈశ్వరుడు కూడా మన మీద అటువంటి గౌరవం ఉంటుంది. ఈ లోకంలో కొంతమంది జ్ఞానాన్ని ప్రచారం చేస్తుంటే కొంతమంది అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు, కొంతమంది ప్రేమను ప్రచారం చేస్తుంటే కొంతమంది అసూయను ప్రచారం చేస్తారు. అది లోకం. అందుకే వివేకానందాడు ఈ లోకం కుక్క తోకలాడు. లోకానందరినీ ఏదో ఉద్ధరిస్తాను నువ్వు అనుకోకు, నువ్వేదో నువ్వు బాగుపడి ఈ లోకం నుంచి బయటకు వెళ్ళి వాళ్ళ ఇతరులకు ఏదైనా నీ సహాయ సహకారములు అందించినా నీ అభివృద్ధి కోసం చెయ్యదు. వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నానని అనుకోకు, నువ్వు పవిత్రుడు అవటం కోసం ఇతరులకు సహాయం చెయ్యి. అంతేకాని వాళ్ళని ఉద్ధరిస్తున్నాను అనుకుని బట్టి చెయ్యొద్దు. అలా చేస్తే మళ్ళీ ప్రమాదంలో పడతావు, నీ వ్యక్తి భావన పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. కంప్లీట్ చేస్తూ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. భగవంతుడి సంకల్పం పట్ల నీకు పూర్తిగా గౌరవం ఉంటే ఆయన ఏది చేస్తుంది? ఒకవేళ నీకు భగవంతుడు నాకు ఇలా చెడ్డ చేశాడేంటి నువ్వు అనుకోవచ్చు. ఈ చెడ్డం కో మంచికు పరిణామంలో మంచి అవుతున్న సంగతి నీకు తెలియక నువ్వు కంగారు పడతావు, టెన్షన్ పెట్టుకోవద్దని. ఇంకేంటే రాబోయే జన్మలో మనకు తెలియదు, పూర్వజన్మలో మనకు తెలియదు. మనకి ఏ జన్మలో ఏ టర్నింగ్ పాయింట్ ఎలా తీసుకొస్తాడో ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. ఆయన జ్ఞాని మాత్రమే కాదు, ఎవరు ఈశ్వరుడు జ్ఞాని మాత్రమే కాదు, శక్తివంతుడు కూడా. కృష్ణుడికి జ్ఞానం ఒకటో ఉందనుకోకండి, శక్తివంతుడు కూడా, మహాశక్తివంతుడు. గోవర్ధన పర్వతాన్ని మోసిన వాడు మీ ఒక్కడ బరువు మొయ్య లేకుండా ఉంటాడా? అయితే ఆయన సంకల్పానికి విడిచిపెట్టేవా, నీ ఇష్టమే నా ఇష్టమను. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఐఎమ్ ఎవరిథింగ్ యూఆర్ నథింగ్ అంటున్నాం. దేవుని ఏమంటున్నామంటే అంతా నేనే నువ్వు ఇదేమంటున్నావు. ఉడికే పైకి ఉరికే నామకాయ ఉడికే కాలక్షేపానికి భక్తి అని. కొంతమంది సినిమాకి ఎలా వెళ్తారో కాలక్షేపానికి భక్తి మీటింగ్లకి ఎలా వస్తారు, పోనీ అలా వచ్చినా మంచిది. ట్యాంట్రికింగ్ వచ్చినా మంచిది, 100 మాటలు వింటే 1 మాట పోనీ అడిగి పనిచేస్తుంది. పోనీ సరదాకైనా మంచి వాళ్ళతో స్నేహం మంచిది. ఎంటర్టైన్మెంట్ ఒకవేళ వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం సత్పురుషులతో సహవాసం చేసిన సిన్సియారిటీ లేకుండా. ఇప్పుడు మనం ఏమంటున్నా, ఆయన ఎవరిచింది ఎవరు నచ్చింది అంతా నేనే, నువ్వేది కాదు అంటున్నావు దేవుడు. అది తిరగేసుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. ఎవరు ఎవరిచింది ఆయన నచ్చింది అంటే జ్ఞానం వస్తుంది. పెద్ద సున్నమే అనుకో నువ్వు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సున్నం అనుకుంటున్నావు, దేవుడు సున్నం అనుకుంటున్నావు. మనలో ఏదో గొప్ప ఏదో ఉందనుకుంటున్నావు. మన అహంకారాన్ని చూసి మనం మురిచిపోతున్నాం. అసలు మానవుడు బతకటం అహంకారం కోసం బతుకుతాడండి, దేహం కూడా అహంకారం. తొడుగులు ఇవన్నీ, దేహం ఒక తొడుగు, మనస్సు ఒక తొడుగు, అన్నీ ఒక అహంకారం యొక్క తొడుగులే. మనం ఏమనుకుంటున్నామంటే నేనున్నాను దేవుడు సున్నా అనుకుంటున్నాం. నేను సున్నా దేవుడు ఉన్నాడు అనుకుంటే నీకు జ్ఞానం కల్పిస్తుంది. మనం దేవుడిని ఏమంటున్నామంటే దేవుడు పార్టీలో మనకు కలవటేస్తున్నాడు, మన పార్టీలో ఆయన కలవమంటున్నాం. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామంటే దేవుడు పార్టీలోకి వెళ్ళి మనం కలుద్దాం లేదు, మన పార్టీ మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చి దేవుడిని కలవమంటున్నాం. అందుకే తిరుపతి వెళ్ళటం లేదు, తిరుపతి పని ఏంటి మనకి? ఇప్పటికీ సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కానీ మానవ స్వభావం పూర్వం భారతం నాడు రామాయణ టైంలో మానవ స్వభావం ఎలా ఉంది, ఇప్పుడు అలాగో. ఏమి లేదు, ఎవడో స్వార్థానికైనా మనం అడ్డొస్తే వాడు మన శత్రువు అయిపోతాడు వెంటనే. మీరు 100 సంవత్సరాలు ఒక మనిషితో స్నేహం చేయండి, ఒక రోజున మీరు వాడు స్వార్థాన్ని అడ్డు రండి, మీరు వాడు వెంటనే మీకు వాడు విరోధి వాడు. ఆ దేవుడి పట్ల సజీవమైన విశ్వాసం. మనకు స్వప్నాల్లో కూడా దేవుడు మయమై ఉండాలి, జాగ్రత్త అవస్థలో ఉండకాలి. స్వప్నంలో కూడా ఇంక ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడికి చేస్తాడు. జాగ్రత్త అవస్థలో కదా, స్వప్న అవస్థలో కూడా ఈశ్వరుడు చేస్తాడు. ఆ ఈశ్వరుడి మీద సజీవమైన విశ్వాసం, ఆ లివ్ ఫెయిత్ మనకు రావాలి. నీకు విశ్వాసం ఉందని, భగవంతుడి మీద విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. మనం అందరం మంచివాళ్ళని మనం అనుకుంటాం, మనం అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. మనం అందరం ఉత్తమోత్తములను అనుకుంటాం, మనం అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. ఎవడు మనకు మోక్షాన్ని ఎవడిస్తాడో ఆయన అనుకోవాలి. మన పతి అనుకోవాలి, మన పతి గతి ఆయనే, ఆయన అనుకోవాలి. మనం అందరం ఇంటికాడ కూర్చుని మనం అందరం మంచివాళ్ళం మంచివాళ్ళు అనుకుంటే సరిపోదు. అదేంటి ఆయన అనుకునేది అంటే ఆయన అనుకోవాలి. వీటి నుంచి వచ్చేది తక్కువ, వాటి నుంచి వచ్చేది ఎక్కువ. అంటే నీకు నచ్చంది జరిగితే దాని గురించి బాధపడకూడదు. అన్నీ నీకు నచ్చిన ప్రకారం జరిగితాయా? నీ జన్మాంతరంలో నీ జన్మాంతరాన్ని బట్టి నీ దేహం ఎందుకు వచ్చిందో, ఎందుకు తయారైందో. అంటే భగవంతుడి సంకల్పం చాలా విచిత్రంగా ఉంటుంది. మనుషుల్ని కలిపి వాడైనా, మనుషుల్ని విడదీసేవాడైనా, ఎందుకు కలుపుతున్నాడో మనకు తెలియదు, ఎందుకు విడదీస్తున్నాడో మనకు తెలియదు. అంటే నీకేదైనా ఇష్టం లేనిది జరిగితే నువ్వు కష్టపడకు. నీకు ఇష్టం లేని జరిగితే కష్టపడకు. ఆ ఇష్టం లేని ఎందుకు జరిగిందో ఆయనకి తెలుసు, ఈశ్వరుడు తెలుసు. ఒకవేళ నీ జీవితాన్ని ఎక్కడైనా మలుపు తిప్పడానికి చేశాడము. ఒకసారి భక్తులు కాని వాళ్ళకంటే భక్తులకు ఎక్కువ కష్టాలు వస్తాయి, భక్తులు కాని వాళ్ళకంటే భక్తులకు ఎక్కువ కష్టాలు వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ భక్తులు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయంటే ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, ఒక జన్మలోనే తుడి చేసి ఆయనకు నిర్వాణ స్థితి ఇచ్చేయడానికి. ఆ జన్మాంతరంలో ఏదైనా దోషాలంటే ఆయన తుడిచే చీపిరి పెట్టి మనం ఇల్లు ఎలా తుడుచుకుంటామో ఆ దోషాలన్నీ తుడిచేసి ఆ జన్మలోనే అతనికి మోక్షం ఇచ్చేటానికి. కొంతమంది మాకు సుఖంగా రోజులు వెళ్ళిపోతున్నాయి, సుఖంగా రోజులు అయినా భవిష్యత్తు జన్మలో ఎన్ని కష్టాల కోసం కనిపెట్టుకున్నాయో వాళ్ళకి తెలియదు. అంటే నీకు ఏదైనా నచ్చంది జరిగింది అనుకో, దానికి బాధపడకు, దానికి బాధపడకు, దానికి బాధపడి ఆ నచ్చంది నీకు ఎందుకు జరిగిందో నీకంటే ఆయనకు బాగా తెలుసు. ఎవరికి? ఈశ్వరుడికి బాగా తెలుసు. నువ్వు ఎందుకు కంగారు పడతావు? ఉన్నాడు కదా ఆయన, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో అనుకున్నవాడు ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు అలా తొందరపడతావు? ఈ కష్టం వచ్చేసింది, ఈ కష్టం వచ్చేసింది అని అనుకుంటావు. ఆ కష్టం నీకు పైకి ఉరికే కష్టం కింద కనిపించవచ్చు. అది పరిణామంలో భవిష్యత్తులో ఆ కష్టమే నీకు సుఖంగా శాంతిగా ఆనందంగా మారవచ్చు. ఇప్పుడు నీకేదైతే దుఃఖం వచ్చింది, ఈ దుఃఖం భవిష్యత్తులో ఆనందంగా మారిపోవచ్చు. ఇప్పుడు ఏదో నీకు అశాంతి రావచ్చు ఏదో కారణం వల్ల, ఈ అశాంతి అంతా శాంతిగా మారిపోవచ్చు. నీకేం ఆందోళన పడవలసిన అవసరం లేదు. మన కర్మ ఎలా చుట్టుకుంటుందంటే మనకి చేస్తే ఇష్టంగా చేస్తాం, లేకపోతే అయిష్టంగా చేస్తాం పని. ఇష్టం లేకుండా అయిష్టం లేకుండా పని చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వచ్చేలా మనం పని చేయలేము. రాగం వల్ల ఇష్టం వస్తుంది, ద్వేషం వల్ల అయిష్టం వస్తుంది. నీకు ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ వాళ్ళంటే అయిష్టంగా ఉంటాం. నీకు ఎవరైనా అయితే రాగం ఉందో వాళ్ళంటే ఇష్టంగా ఉంటాం. ఈ రాగద్వేషాలే కారణం ఇష్టాలు అయిష్టాలు. ఈ తీసివ పక్కన పెట్టి నువ్వు పని చేయి. మరి ఇష్టాలని అయిష్టాలను బట్టి మామూలుగా లోకానికి సంబంధించిన మానవులే పనిచేస్తున్నారు కదా. అలా పనిచేస్తే నీకు ఎలా జ్ఞానం వస్తున్నాడు యేసు బైబుల్లో. ఈ రెండాటిని దాటి నువ్వు పని చేయాలి. లోకానికి సంబంధించిన మనుషులు లేదా పనిచేస్తున్నారు కదా. ఈ రెండాటిని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేస్తే పని చేస్తే కదా అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు. ఏం అక్కర్లేదు. కోపం ఉందనుకోండి, కోపమే కదా అనుకుంటాం. అది జయించడానికి వచ్చేప్పటికి అందులోనే కష్టం తెలుస్తుంది. నీకు కోపంలోంచి విడుదల పొందాలని ప్రయత్నం వచ్చే వరకు నీలో కోపం ఎంత ఉందో తెలియదు. ఆ కోపాన్ని వదిలించుకోవాలి, అందులోంచి బయటకు రావాలని ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తుంది అందులో అది ఎంత లోతుగా ఉందో, ఎంత బలంగా ఉందో ఆ కోపం. సాధన మొదలు పెట్టారనుకోండి, ఆ కోపం యొక్క లోతు కూడా నీకు తెలియదు. చెరులో మునిగిన వాడికి లోతు తెలుస్తుంది, కానీ పైపైన ఈతలు కొట్టేవాడికి లోతు ఏం తెలుస్తుంది? మీరు ఏదైనా ఒక వాసన మీలో ఉన్నప్పుడు ఆ వాసనలోంచి విడుదల పొందడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ వాసన బలం తెలుస్తుంది. అప్పుడు వరకు ఆ వాసన బలం ఎంతో తెలియదు. కొంతమంది కోపం వస్తే చేతిలో చెంబలు విసిరేస్తారు. తుకారాం భార్య ఒకసారి కోపం తట్టుకోలేక చెరిగ్గాడు పట్టుకుని తుకారాం నెత్తి మీద కొట్టింది. అప్పుడు తుకారాం ఏమన్నా అంటే, చెరిగ్గడిని ఎలాగైనా రెండు మొక్కలు చేయాలి కదా, రెండు మొక్కలు నా తలకమే చేసుకున్నామన్నాడు. చెరిగ్గడిని మొక్కలు చేయకుండా ఎవరు తినరు కదా. ఇప్పుడు నా కచ్చిపేట మీద మొక్కలు చేసుకునే బదులు నా తలకమే చేసుకున్నా, ఎక్కడో చూడ చెరిగ్గడ మొక్కలు చేసుకోవాలి కదా అన్నాడు తుకారాం. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏం తెలియదు. అంచేత కృష్ణుడి గీతలు ఏమన్నాడంటే, కోరిక వల్ల కోపం వల్ల నీకు మోహం వస్తుంది. ఈ రెండు లేవనుకుని నువ్వు మోహంలో పడవలసిన పనే లేదు. కోరిక కూడా మోహం పుట్టిస్తుంది, కోపం కూడా మోహం పుట్టిస్తుంది. ఆ కోరిక కోపం లేని వాడికి అది మోహంలోకి వెళ్ళవలసిన పని లేదు, అది మోహంలో పడ్డావు. ఎప్పుడైతే నువ్వు మోహంలో దిగజారిపోతున్నావో నీ బుద్ధి కూడా స్లోగా నెమ్మదిగా పాడైపోతుంది. బుద్ధి పాడైన తర్వాత నువ్వు చేసేది ఏమిటి? ఇంకా శరీరం పాడైతే ప్రమాదం లేదు, కానీ బుద్ధి పాడైతే చాలా ప్రమాదం. శరీరం ఎంత పాడైపోయినా శ్మశానం తోడు దాని యాత్ర ఆగిపోతుంది, కానీ బుద్ధి పాడైతే ప్రమాదం. ఈ పాడి బుద్ధి రాబోయే జన్మకు కూడా వస్తుంది. నీ బుద్ధిని బాగు చేసి కూడా నీ కట్టుకునే బట్టలకి, నువ్వు తినే అన్నానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో ఆ మాత్రం ప్రాముఖ్యత కూడా ప్రాణానంతరం నీ కూడా వచ్చే బుద్ధికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వవా? ఎవరికింది ఘర్షణ? ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు. అంటే రజగుణాన్ని తగ్గించుకుంటూ రావాలి, తమగుణాన్ని తగ్గించుకుంటూ రావాలి, సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకుంటూ పెంచుకుంటూ రావాలి. ఇంకే సాత్విక బుద్ధి లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. సంసారంలో ఎన్ని బాధలు వస్తున్నాయని మీరు కంగారు పడద్దు. ఆ బాధలన్నీ ఏ మంచి కోసం వస్తున్నాయో భగవంతుడికి తెలియకుండా ఆ బాధ మీకు వచ్చిందా? ఏ ట్రైనింగ్ ఇవ్వటానికి ఆ బాధను మీ దగ్గరికి పంపాడు? మీకు ఏదైనా బాధ కలిగిందనుకోండి, భగవంతుడికి తెలియకుండా వచ్చేసింది ఆ బాధ మీకు. ఏ ట్రైనింగ్ ఇవ్వటం కోసం తలుపు సందని పెట్టి నొక్కుతున్నాడే మిమ్మల్ని? మిమ్మల్ని ఏ జ్ఞానోదయం కలగటం కోసం చేస్తున్నాడేమో, లేదా రాబోయే జన్మలో 10 జన్మల్లో పడవలసిన బాధ ఈ జన్మలో పిండేస్తున్నాడేమో? ఎందుకు అలా కంగారు పడతారు? మీరు భగవంతుడిని తెలియకుండా వస్తున్నాయి ఈ సమస్యలు మీకు. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు, ఆయనకి తెలియకుండా మీకేది రాదు. పరిస్థితులు ఇంకో విధంగా మారవచ్చు. దుఃఖం మనుషులు భగవంతుని వైపు తిప్పుతుంది సాధారణంగా. ఏదైనా దుఃఖం వచ్చిందనుకోని కంగారు పడుకో. మీ దుఃఖం మీ అశాంతి ఒకసారి భగవంతుడి వైపు మీ ముఖాన్ని చెప్పొచ్చు. ఈ ప్లెజర్ అండ్ పెయిన్ ఇదంతా డ్రీమ్ స్టఫ్ అంటాడు షెడ్స్పియర్. ఒకటి సంతోషం, రెండు దుఃఖం. ఇది నిజం కాదు, రెండు స్వప్న సమానం. ఈ రెండు కూడా నీ అహంభావన ఎంత నిజమో, నీ వ్యక్తి భావన ఎంత నిజమో, నీ దేహాభిమానం ఎంత నిజమో, ఈ ప్లెజర్ పెయిన్ అంతే నిజం. కానీ అది పారమార్థిక సత్యాలు కాదు. మా బ్రతుకులు ప్రాపంచకం, మేము ప్రాపంచక మనుషులు. ఏదో వేదాంతం చెప్పుకుని పోతున్నారు. మేము ఆధ్యాత్మిక మనుషులం కాదు, భక్తి మనుషులం కాదు, లోకానికి సంబంధించిన మనుషులమే. మేము లోకానికి దగ్గరగా ఉన్నాం కాదు. దేవుడు ఉన్నాడనుకోండి, ఉన్నాక ఆయనకి చాలా దూరంగా ఉంటున్నాం. ఒక నిప్పు ఉందనుకోండి, శీతాకాలం అనుకోండి, నిప్పున్నా దూరంగా ఉంటే దానిని మనం చలి తగ్గించదు. నిప్పు దగ్గరికి వెళ్తే చలి తగ్గుతుంది. అది దేవుడు ఉన్నాడన్నారు, నేను దేవుడికి దూరంగా ఉన్నామండి, మరి ఈ లోకానికి దగ్గరగా ఉన్నాం అని చెప్పి లోకం ప్రభావం మా మీద ఎక్కువగా ఉంది కానీ దేవుడు ప్రభావం మా మీద కనపడటం లేదే. దేవుడు ఉన్నా ఆయన దగ్గరగా ఉంటే కదా మాకు ఆ సుఖం మాకు తెలిసింది. మనం దేవుడికి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. మాకు మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని పొగుడుతున్నారనుకోండి, ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, ఇంట్లో సమస్యలు వస్తున్నాయనుకోండి, సమాజపరంగా సమస్యలు వస్తున్నాయనుకోండి, లేకపోతే భౌతికంగా గాలివానలో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదైనా సమస్యలు వస్తున్నాయనుకోండి, భౌతికంగా ఏ సమస్యలు వచ్చినప్పటికీ ఇదంతా ఏ సంకల్పం అని ఊరుకోలేకపోతున్నాం, ఊరకం ఉండలేకపోతున్నాం, మా బాధ మీకు చెప్పుకుంటున్నాం అంటున్నాడు. అహంభావన అంటున్నారు చూశారు, అజ్ఞానం అంటున్నారు చూశారు. అది విడిచిపెట్టడం కూడా కష్టంగానే ఉంది మాకు. మా అజ్ఞానం మాకు ఇష్టంగా ఉంది, మా అజ్ఞానం మాకు ఇష్టంగా ఉంది, మాకు ఇష్టంగా ఉన్న అజ్ఞానం ఎందుకు పనికిరాను అన్నప్పుడు అజ్ఞానం విడిచిపెట్టగలం, కానీ అందులో ఏదో ఉందని మేము అనుకున్నప్పుడు అది మాకు ఇష్టమైన వస్తుంది అలా విడిచిపెడతాం. అజ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం మేము, అది మాకు బాగా ఇష్టంగా ఉంది. ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టగలం కానీ ఇష్టమైన దాన్ని ఎలా విడిచిపెడతాం? అహంకారమే మాకు ఇష్టం, మేము బతకటమే దానికోసం బతుకుతున్నాం. ఫలానా దేహాన్నినని, ఫలానా మనస్సునినని, ఐఎమ్ సోని, ఐఎమ్ సోని, మీరు రాజులమని, నేను బ్రాహ్మణని, ఇలా కుల భావన లేకపోతే ఆ దేహ భావన, ఆ మనస్సులో భావన, నేను మంచివాడిని చెడ్డవాడిని, ఫలానా దేహాన్నినని, ఫలానా మనస్సునినని, ఫలానా ఊరు నాదని, ఫలానా దేశం నాదని ఇలా అనుకోకుండా ఉండలేకపోతున్నాం. అంటే వ్యక్తి భావాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అసలు హృదయంలో మనకు జ్ఞానోదయం కలిగిందనుకోండి, ఈ దేశాలు సరిహద్దులు, ఈ కులాల గొడవలు, ఈ మతాల గొడవలు ఏమి ఉండదు. మనకు కావలసింది జ్ఞాన మతం, మనకు కావలసింది ఇప్పుడు క్రైస్తవ మతం, హిందూ మతం, లేకపోతే ఇంకో మతం, ఏదో ఇస్లాం మతం, అది కాదు. మనకు కావలసింది, మనం మాట్లాడుకోవాల్సింది, మనం అభివృద్ధి చేసుకోవాల్సింది జ్ఞాన మతం. మామూలు మతాలకు హద్దులు ఉన్నాయి, జ్ఞాన మతానికి హద్దులు లేవు. నువ్వు చెప్పిన మాటలు నేను విన్నాను, నాకు విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే నువ్వు శరణాగతి చేయలేదని మటుకు అర్థమవుతుంది. శరణాగతి చేసిన వాడికి ఇన్ని ప్రశ్నలు రావు. ఇప్పుడు శరణాగతి చేసిన వాడు ఎలా ఉంటాడంటండి, ఈ పుస్తకం ఇక్కడ నేను నా దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, నాన్నగారి చేతిలో ఉన్నాననుకోదు, కింద పడేస్తాను అనుకోండి, నాన్నగారు నన్ను కింద పడేశారని చేతులు ఉంటాను అనుకోదు, అది శరణాగతి అంటే. భగవంతుడి ఉపకారం ఒకవేళ మనకు చేయలేదేమో, ఎందుకు చేయలేదు? ఒకవేళ చేశాడేమో, ఎందుకు చేశాడు? కొంతమందికి ఏదైనా అనుకున్న పనులు అయిపోతే గర్వం వచ్చేస్తుంది. అనుకున్న పనులు అవుతున్నాయి అనుకోండి, ఏమొచ్చేస్తుంది? గర్వం. ఆ గర్వం మళ్ళీ మీ పాడుకు ఉపయోగపడుతుంది. అది గర్వం ఉన్నవాడితో 6 నెలలు స్నేహం చేస్తే మనకు కూడా గర్వం వచ్చేస్తుంది. ఆ బడాయి మాటలు, ఆడంబరం మాటలు, ఆ కాళ్ళు చేతులు తిప్పుకోవటం, ఆ నోటికి పక్షవాతం రావటం, అసలు ఇంకోటి మాట ఆడంబరంగా మాట్లాడకూడదు. మనం ఆడంబరంగా మాట్లాడే వాళ్ళతో మనం స్నేహం చేస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా 6 నెలల్లో ఆడంబరం మాట వచ్చేస్తుంది. అదే రామకృష్ణ పరమహంస అన్నాడు, వంటింట్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో మీ బట్టకు ఏదో మూలమే మసి అంటుకుంటుంది అన్నాడు. అలాగే ఆడంబరం మాటలతో మనం స్నేహం చేస్తే ఒక మనం జాగ్రత్తగా ఉన్నా ఏదో మూల నుంచి మనకు కూడా ఆడంబరం వచ్చేస్తుందని చెప్పాడు. అంటే చేసే స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. అందరితో స్నేహాలు చేయకూడదు, చాలా ప్రమాదం. అంటే నువ్వు ఏమంటున్నాడంటేనా, నువ్వు పూర్తిగా శరణాగతి చెందలేదని నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అర్థమవుతోంది. అసలు ముందు శరణాగతి చేసే ముందు నీకు అసలు భగవంతుని మీద నమ్మకం ఉండాలి. భగవంతుని మీద నమ్మకం లేకపోతే నువ్వు శరణాగతి ప్రయత్నం చేసినా నువ్వు సక్సెస్ అవ్వలేవని చెబుతున్నారు. ఫండమెంటల్గా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని విశ్వాసం నీ గుండెలో ఉండాలి ముందు. అసలు ఉంటే అప్పుడు నువ్వు శరణాగతి నేర్చుకుంటే, భక్తి నేర్చుకుంటే వస్తుంది. అదే ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడని ఏ రోజుకి ఆ రోజు ఏ గంటగా అనుమానిస్తా అంటే నీకు శరణాగతి రాదు. అసలు ఆత్మవిచారణ చేసైనా మూల తలంపునే పోగొట్టుకోవాలి, మిజ్జానైనా పోగొట్టుకోవాలి. శరణాగతి మార్గంలో కూడా మిజ్జానైనా పోగొట్టుకోవాలి. ఏ మార్గంలోనైనా మీ దొంగనైనా పోగొట్టుకోవాలి. అసలు నీకు ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నీకుంటే దొంగనైన దాని అంతా అదే పోతుంది, నీకు శరణాగతి కుదురుతుంది. గతంలో శరణాగతి రామానుజుడు అంటాడు, భగవంతుని తెలుసుకోవడానికి మీరు ఏదో ధ్యాన మార్గం అనే కొంతమంది అంటున్నారు, కర్మ మార్గం అనే కొంతమంది అంటున్నారు, మరి లేకపోతే భక్తి మార్గం అనే కొంతమంది అంటున్నారు, జ్ఞాన మార్గం అనే కొంతమంది అంటున్నారు భగవంతుని తెలుసుకోవడానికి. కానీ నేనేం చెప్తానంటే రామానుజుడు అన్నాడు, భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుడే మార్గం. భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుడే మార్గం కాకుండా ఇంకా చాలా మార్గాలు ఆయన ఎవరైనా చెబితే మీరు నమ్మబోకండి. భగవంతుడి అనుగ్రహం లేకుండా, భగవంతుడి దయ లేకుండా నువ్వు భగవంతుని ఎలా తెలుసుకుంటావు? నువ్వు నాకు భగవంతుడే గతి, భగవంతుడే పతి, భగవంతుడే ప్రభు, భగవంతుడే సర్వస్వం, ఆయన తెలుసుకునే ఉపాయం కూడా ఆయనే. అదే గతి, అదే శరణాగతి. శరణాగతి అని గతే నేను శరణ, ఈ శరణాగతి నీ గతి దగ్గర తీసుకెళ్తుంది. ఈ శరణాగతి కాకుండా ఇంకా చాలా గతులు ఉన్నాయంటే మిమ్మల్ని ఎక్కడ మధ్యలో ముంచేసేయి. మీరు ఈ శరణాగతి మార్గం కాకుండా మిగతా మార్గాల్లో ప్రయాణం చేసినా, కొంత సాధన చేసిన తర్వాత అప్పుడు మీకు అనిపిస్తుందట, మనం పెద్దవాళ్ళు అయిపోయాం, పెద్దవాళ్ళు అయిపోయాం, దేవుడితోడు సమానం అయిపోయాం, పెరిమాళ్ళ కంటే పెద్దవాళ్ళు అయిపోయామని వికారాలన్నీ వస్తే అక్కడి నుంచి పాడవటం ప్రారంభిస్తారు. పొందేది భగవంతుడే, ఉపాయం కూడా ఆయనే ఉపాయం. అదేను అయ్యా శరణాగతి అంటేనే ఉడేవర్లు అన్నారు, రామానుజులు అన్నారు. జీవుడు వేరు దేవుడు వేరు తత్వం దగ్గరకు వచ్చే కదా ఆలోచిద్దాం. భక్తిని భక్తిగా తీసుకుందాం, శరణాగతి శరణాగతిగా తీ, ఆ పొందేది ఎంత, అక్కడ ద్వైతం ఉందా అద్వైతం ఉందా అనేది అది పొందిన తర్వాత మనకు తెలుస్తుంది. ఆ పేచీలు మనకొద్ది ఇక్కడ. మీరు పంచదార నోట్లో వేసుకున్నారనుకోండి, పంచదార నోట్లో వేసుకున్నాక చేయిగా ఉందో చేదిగా ఉందో పొలగా ఉందో మీకు తెలుస్తుంది కదా, ఇంకా అప్పుడు చెప్పటం ఎందుకు? అలా వస్తువు పొందాక అది ద్వైతంగా ఉందా అద్వైతంగా ఉందా అది పొందాక తెలుస్తుంది. ముందే ఈ పేచీ అనవసరం, ఆ వివాదం అనవసరం. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, దానికి సంబంధించిన పేచీలు ముందు అవసరం లేదు. వస్తువు పొందాక అది ద్వైతంగా ఉందా లేదా అద్వైతంగా ఉందా అది పొందిన వాడికి తెలుస్తుంది. ఒకవేళ నీకు దర్శనం ఇచ్చినా, ఒకవేళ దర్శనం ఇస్తాడనుకో ఈశ్వరుడు పొంగిపోకు, ఎవడనుకో కుంగిపోకు. ఇక్కడ తీసుకెళ్తున్నాడు చూడండి, ఇక్కడ సర్వసానంద రమణ మహర్షి గారి మీద ఒక చెడ్డ చెప్తారు, ఆయనకి భక్తి లేదని. భక్తి లేకపోతే ఈ మాటలా చెప్పగలడు? ఆయన అసలేపు జ్ఞానం గురించి చెప్తాడు కానీ భక్తి గురించి చెప్పడు, భక్తి తక్కువ అని చెప్తారు ఆయన అనుకుంటారు. కొంతమంది లోపల భక్తి ఉంది, పైకి జ్ఞానిగా కనిపిస్తాడు అని. లోపల భక్తి ఉంది, పైకి ఎక్కువ మాటలు జ్ఞానం మాటల కింద ఉంటాయి, లోపల ఉన్నదంతే భక్తి. భక్తి లేకపోతే ఈ మాటలు రావు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆయన దర్శనం ఇచ్చినా ఒకవేళ నీకు దర్శనం ఇస్తాడనుకో, ఎవరో ఈవిడ చెడు చెప్తున్నాడు, శరణాగతి గురించి అడుగుతున్నాడు చూ, ఒకవేళ నిజంగా పెరిమాళ్ళు వచ్చి నీకు దర్శనం ఇస్తాడనుకో, భగవంతుని దర్శనం ఇస్తాడనుకో, కామ క్వైట్గా ఉండు. దర్శనం ఇవ్వకముందు ఎలా ఉన్నాడో, ఇచ్చినప్పుడు ఎలాగో. ఒకవేళ ఇవ్వడనుకో, ఈయన ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, చుట్టం కోసం ఎదురు చూసినట్టు ఈయన ఎప్పుడు ఇస్తాడు, దర్శనం ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడని కనిపెట్టుకుండవు. ఇస్తే పొంగిపోకు, ఇవ్వకపోతే కుంగిపోకు. ఒకవేళ భగవంతుడు దర్శనం ఇచ్చాడనుకో, ఏ పిచ్చి పిచ్చి కాకలేక దర్శనం ఇచ్చేసాడు, నాకు దర్శనం ఇచ్చేసాడని. ఒకవేళ ఇవ్వడనుకో, ఇచ్చిన అనుకుండు, ఇవ్వకపోయినా అనుకుంటావయ్యా, నువ్వు అనకపోతే నీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? దేవుడు దర్శనం ఇచ్చినా అనుకుండు, ఇవ్వకపోయినా అనుకుండు, రెండేట్లోనూ సమానంగా ఉండి, ఇచ్చినా వికారం వద్దు, ఇవ్వకపోయినా వికారం వద్దు. ఒకవేళ ఇవ్వలేదంటే, ఇవ్వలేదని వికారం వస్తే దుఃఖం, ఇచ్చారని వికారం వస్తే అది సంతోషం. రెండు వికారాలే. నీకు ఇచ్చాడని సంతోషం వస్తే అది వికారం, ఇవ్వలేదని దుఃఖం వస్తే అది వికారం. ఈ రెండు నిజం కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకలాగా ఉండాలి. అప్పుడు నీకు మనస్సు అణుగుతుంది, అప్పుడు మనస్సు అణిగితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆయన ఇచ్చకి భద్రవయండు, ఆయన ఇచ్చకి భద్రవయం అంటే ఆయన సంకల్పం ఎలా అంటే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నాకు ప్రత్యేకంగా ఇష్టాలంటూ ఏమీ లేవు. మన లక్షణం కాదట, శరణాగతి పొందినవాడు లక్షణం అటండి. మాకు ఇష్టాలంటూ ఏమి లేవండి, మాకు ఇష్టాలంటూ ఏమీ లేవు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ అయిష్టం నా ఇష్టం, నీ ఇష్టం నా ఇష్టం, నీ సంకల్పం నా సంకల్పం. నాకు ప్రత్యేకంగా సంకల్పాలు పెట్టుకున్నాడు ఎవరు లేడు, ఏం చేద్దాం, ఇక్కడ దొంగనేం లేడు. ఈ బాగు ఓగు అనే మనసు ఎంత నిజమో అది అంతే నిజం. ఈ బాగు ఓగు అని కూడా మనసు ఎంత నిజమో, ఆ బాగు ఓగు కూడా అంతే నిజం. అవన్నీ కూడా స్వప్న సమానం, అవన్నీ కూడా స్వప్న సమానం, డ్రీమ్ స్టఫ్. ఇప్పుడు నేను ఒక చెప్పింది మీరు బాగా అర్థం చేసుకోండి, తొందర ఏమి లేదు, కంగారు పడకండి, తొందర ఏమి లేదు. ఆ అనుభవాలు ద్వైత పరంగా వస్తున్నాయి మనకి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిడితే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. మీ అత్తగారు మిమ్మల్ని తిడితే మీకు దుఃఖం వస్తుంది, మీకు అర్థమవుతుంది. మీ అత్తగారు మిమ్మల్ని మెచ్చుకుంటాను అనుకో, అప్పుడు మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈ అనుభవాలు ద్వైతపరమైనవి, అంటే ఇంకో వ్యక్తి మీద ఆధారపడిన విషయాలే అన్నీ. బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, ముక్కులో గాలి తర్వాత చూసుకుందరు కానీ ముందు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని మెచ్చుకున్నారనుకున్నప్పుడు ఏమొస్తుంది మీకు? ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఆవిడ మెచ్చుకోదనుకున్న మీకు అప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఈ రెండు ఇతరం ఇంకో మనిషి మీద ఆధారపడి వస్తున్నది. మీకు అర్థమవుతుంది, ఇక్కడ లోపల ఉన్న అనుభవం ఇంకో మనిషి మీద ఆధారపడింది కాదు కాబట్టి ఇది స్టాండర్డ్ గా ఉంటుంది, పెర్మనెంట్ గా ఉంటుంది, అనుబ్రోకెన్గా ఉంటుంది. బాగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇంకో మనిషి మీద ఆధారపడి వచ్చింది ఏది నిలబడదు. ఇంకో మనిషి మీద ఆధారపడి వచ్చింది ఏది నిలబడదు. ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చేది ద్వైతం కాదు, అది ఇక్కడి నుంచి వచ్చేది ద్వైతం కాదు. ఇంకో మనిషి మీద ఆధారపడకుండా, ఇంకో అహంకారం మీద ఆధారపడకుండా, ఇంకో వస్తువు మీద ఆధారపడకుండా, ఇంకో సంగతి మీద ఆధారపడకుండా ఇక్కడి నుంచి స్వతంత్రంగా వచ్చేది అద్వైతానుభవం. కానీ బయట నుంచి వచ్చేది అంతా కూడా ద్వైతానుభవమే. మీ అత్తగారు ఎప్పుడు మీద ఆధారపడి మీరు ఎంతకాలం సుఖంగా ఉండగలరు? వాళ్ళు మెచ్చుకుంటే మంచిది, దాన్ని బట్టి మీకు సంతోషం వస్తుంది అనుకోండి, మళ్ళీ ఆవిడ మెచ్చుకోదు అనుకోండి, మీ సంతోషం అంతా పోతుంది. ఇలా ఎంతకాలం బతకగలం లోకంలో? ఇలా ఎంతకాలం ఉండవు ఈ లోకగలం? ఎంతకాలం ఉండగలం ఈ పాలేడుతనం చేస్తూనే? ఈ అహంకారానికి పాలేడుతనం చేస్తూ ఎంతకాలం ఉంటాం? మన అందరం మన అహంకారానికి పాలేళ్ళం. మనం ఎవరం స్వతంత్రం కాదు. మన అహంకారం ఎటు మాట్లాడమంటే అటు మాట్లాడుతున్నాం, ఎటు గంత ఏమంటే అటు గంతేస్తున్నాం. మనకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ఈ అహంకారంలో నుంచి అహంభావంలోంచి విడుదల పొందే వరకు శాంతి లేదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఆనందం లేదు. అయితే భగవాన్ అంటారు అది ఎటు అది చెంగరదే, అహంకారం చెంగరదది, అది ఎటు ఎటు ఒకటి పోతా ఉంటుంది, దాని కూడా నువ్వు వెళ్ళకు, నువ్వు ఆత్మభావంతో ఉండు, అది అటు ఇటు తిరిగి వస్తుంది, తిరిగి వచ్చి దాని కూడా నువ్వు వెళ్ళకపోతే కొంత కాలం కదా పడి ఉంటుంది, తర్వాత చచ్చిపోతుంది అని చెప్పి నువ్వు పెద్ద కష్టపడిపోయి ఏదో చేసేది ఏదో చేసేసి ఏదో చేసేది దాని లోన తీసేసుకుందాం అలాగనుకోకు నువ్వు, అది అసలు లేనేదైతే అది ఉందనుకుంటున్నావు నువ్వు. అది అటు ఇటు నువ్వు ఊరికే ఉండి ఊరుకోవద్దు, దాని కూడా వెళ్ళటం మానే నువ్వు. అది ఏదో గంతులేస్తా ఉంటుంది, దాంతోపాటు నువ్వు గంతులు నువ్వు బ్రహ్మభావంలో ఉండు, ఆత్మభావంలో ఉండు, అలా గంతులేసి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అలా కొంతకాలం నువ్వు దాని కూడా వెళ్ళటం మానేసావనుకో, చివరికి అదే చచ్చిపోతుంది. ఇప్పుడు ఎవడో రోజు వచ్చి మనం పేకాటకి రమ్మంటున్నాడు అనుకోండి, ఎవరు ఓ చెయ్యి తక్కువ వచ్చిందండి, మీరు పేకాటకి రండి, మన నలుగురు ఉండాలి కదా, ముగ్గురే ఉన్నారు అక్కడ, ఇంకో చెయ్యి తక్కువ వచ్చిందని ఎవడో పేకాటకి మనం పిలుస్తాడు అనుకోండి, ఏదో మర్యాదగా పంపేస్తూ ఉంటాం అనుకోండి, అది 10 సార్లు వస్తాడు, 20 సార్లు వస్తాడు, తర్వాత మన ఇంటికి రావటం మానేస్తాడు ఇంకా, అంటే పిలిచినా రావటం లేదని. అలాగే అహంకారం పిలిచినప్పుడు నువ్వు ఊరికి దాని గొడవ ఊరుకుంటే అది ఏం చేస్తుందంటే కొంతకాలానికి అదే అదే ఆగిపోతుంది. ఏదో అహంకారం, నువ్వు బ్రహ్మభావంలో ఉండు, ఆత్మభావంలో ఉండు. 4వ చెయ్యి తక్కువ వచ్చిన వాళ్ళు చెప్పారని కంగారు పడి వెళ్ళక నువ్వు. అసలు 3 పేకాట్లో 3 ఉన్నారనుకోండి, 4 కోసం వెతుక్కుంటారు వాళ్ళు. నువ్వు సినిమాకి వెళ్ళమంటాను అనుకున్న మనసు అది వెళ్ళి తెలిసి వెళ్ళినామని వెళ్ళి చూసి వచ్చేస్తాను, నీ శరీరాన్ని అలా ఇంటికడే పెట్టుంచు మన దాంతో జబ్బలాడి పెట్టుకోవద్దు అంటున్నారు. ఎవరితోటండి అహంకారంతో నువ్వు జబ్బలాడి పెట్టుకోవద్దు, అది పేచీ కోరేది ఇంకా పెంచేస్తుంది పేచీలు. దాని గొడవ లేకుండా ఉండండి అంతే, దాన్ని ఊసొద్దు, అది నెమ్మదిగా అణిగిపోతుంది. దాని గొడవ పెట్టుకోవద్దు, దాంతో పేచీ పెట్టుకుంటే మీరు ఓడిపోతారు. ఇప్పుడు ఇంతమంది భక్తులు ఉన్నా మనం అందరం అహంకారం చేతిలో ఓడిపోయిన వాడు, అందుకే మనకి జ్ఞానం రావటం లేదు. మన అందరం అహంకారం చేతిలో ఓడిపోయి అందుకే మనకి జ్ఞానం రావటం లేదు. దాంట్లో మనం నెగ్గది ఓడిపోతే మనకు జ్ఞానం వస్తుంది, దాని చేతిలో మనం ఓడిపోతున్నాం కాబట్టి మనకి జ్ఞానం రావటం లేదు. ఆయన ఇచ్చకి బద్రివై ఉండవయ్యా, ఆయన సంకల్పానికి ఎలా ఉంటే అలాగా, వారి ఇష్టమే మీ ఇష్టం, అలాగుండు, ఆయన ఇష్టకు బద్రి ఉండు. ఆయన ఏమి చేస్తాడో ఏం చేయదలుచుకున్నాడో వేచి ఉండు. ఆయన ఏం చెయ్యాలో నీకు ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన నీకు ఏం చెయ్యాలో అది చేస్తాడు. కంగారు పడకు, తొందర పడకు, నువ్వు అప్లికేషన్ పెట్టుకోక్కర్లేదు. ఆ టైంలో ఆయన చేయవలసిన పని పూర్తి చేసేస్తాడు, నువ్వు కంగారు పడద్దు. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేయకపోతే నువ్వు 15 పైసలు పెట్టి పావలా పెట్టి కార్డు రాసి ఆయన కార్డు రాయకపోతే ఆయన మర్చిపోతాడే మనకొక్కు అంతర్యామి. అందరి హృదయాలు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు. నువ్వు మరణించినప్పుడు కూడా, నీ శరీరం మరణించినప్పుడు కూడా నీకు జత వచ్చాడు ఒకడు, నారాయణుడు ఒకడు. మీరు ఎవరైతే 1000 ఎకరము పొలం కొని ఎవరికైతే రాశారో వాడు రాడు, నీ కూడా వచ్చేవాడు నారాయణుడు ఒకడు. కొంతమంది కాలక్షేపానికి జనం లేకపోతే ఉండలేరు, మరి చనిపోయిన తర్వాత మన కూడా ఎవడు రాడు. ఎవడైతే కూడా వస్తాడో మరణించాక వాడిని పూర్తిగా మర్చిపోతున్నాం. మనం అందరం దురదృష్టవంతులం. ఎవడైతే మరణానంతర జీవితంలో మనకు కూడా వస్తాడో అని పూర్తిగా మర్చిపోతున్నాం, అది మన దురదృష్టం. భవిష్యత్తు మనకు పుణ్యబలం లేకపోవచ్చు. నువ్వేం చేస్తున్నావంటే నువ్వు చెప్పినట్టు ఆయన వినాలనుకుంటున్నావు, నువ్వు చెప్పినట్టు ఆయన వినాలనుకుంటున్నావు, కానీ ఆయన చెప్పినట్టు నువ్వు వినాలనుకోవటం లేదు. చాలా పేచీలు అహంకారం, ఇంట్లో పేచీలు, సమాజంలో పేచీలు, దేశంలో పేచీలు, అన్నీ అహంకారమైన కారణం. అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే లేదు లేదు. అహంకారం ఉంటే నువ్వున్నావు, నేనున్నాను, లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, అది లేకపోతే ఏది లేదు, ఉన్నది ఏదో ఉంది. నీ మనస్సు అనేది ఒక చొక్క, నీ మనస్సు అనేది ఒక చొక్క, దాన్ని చెరక్కుండా చూసుకుంటున్నావు, లోపల వస్తువు కూడా నీకు గోచరించడం లేదు. నువ్వు బత్తి పేరు చెప్పా చొక్కాని డెకరేట్ చేసుకుంటున్నావు, ఒకవేళ చిరిగి ఆ చొక్కా చిరిగిపోయేటానికి సిద్ధంగా ఉన్నా చెరగనవటం లేదు దానికి. నువ్వు ఏం చేయాలి, అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. నువ్వేదో ఆయన ఎలా చేయాలి, భగవంతుడు ఎలా చేయాలి, అలా చేయాలి, భగవంతుడు అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండను అలా అనుకోకు. వారు ఎలా ఉన్నారో అలా ఉన్నారు, నువ్వు అనుకున్నట్టు ఉండరు. వారు భగవంతుడు ఉన్నారో భగవంతుడు ఉన్నారు, వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, కానీ నువ్వు అనుకున్నట్టు ఉండరు. నువ్వు అనుకున్నట్టు లేరు కాబట్టి వారు లేరు అనుకోకు, వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అంటే వారు ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకోకు. కొంతమంది ఏమనుకుంటారంటే భగవంతుడి దాకా ఎందుకండి, వీరు ఇలా ఉంటే బాగున్నాం, వారు ఎలా ఉంటే బాగున్నాం మనం అనుకుంటాం, మా కోళ్ళు ఇలా ఉంటే బాగున్నాం అలా ఉంటే బాగున్నాం అనుకుంటారు. మీ కోళ్ళు కూడా మా అత్తగారు ఇలా ఉంటే బాగున్నాం అలా ఉంటే బాగున్నాం అని ఎత్త ఉంటుందా? ఎందుకు వచ్చిన గొడవలండి, ఎందుకు వచ్చింది పిచ్చ మాటలు అన్నానండి. ప్రతి వాళ్ళని మనం ఇలా ఉంటే బాగున్నాం అలా ఉంటే బాగున్నాం అలా ఉంటే ఎలా ఉంటే అలా వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు కూడా మన గురించి ఇలా ఉంటే బాగున్నాం, వారు అలా ఉంటే బాగున్నాం, వీరు ఎలా ఉంటే బాగున్నాం మనం ఉండగలమా? మరి మనం ఉండలేనప్పుడు వారందరినీ వారు ఇలా ఉంటే బాగున్నాం అలా ఉంటే బాగున్నాం ఎందుకు అనుకోవడం? ఈ కాలక్షేపం అంటే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఈ మధ్యన ఎవరు మనం ఎవరికైనా పెళ్లి అయితేనే మా అందరు మా అమ్మాయి మా అందరిని అడుగుతున్నారు మీరు కోడలు నచ్చిందా అని. నచ్చిన కాళ్ళు రావటం కదా, వచ్చిన కోడలు నచ్చింది అంటున్నాడు ఆయన. ఏదో మామూలుగా వచ్చింది, మన ఇంటికి రావాల్సింది వచ్చింది, ఆ వచ్చిన కోడలు మనకి ఇష్టం లేకపోయినా నచ్చేటట్టు చేసుకోవాలి, అది భగవంతుడి సంకల్పం. నచ్చిన కోడలు రావటం కాదు, వచ్చిన కోడలు నచ్చింది అంటున్నాడు. మన ఇంటికాడ ఉండవలసింది వచ్చింది, అది ఈశ్వర సంకల్పం. ఏదైనా లోటుపాట్లు ఉన్నా సరి చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, అండర్స్టాండింగ్ అవసరం. అది నచ్చిన కోడ వచ్చిందంటే నేనేం చెప్తాను మీకు, వచ్చిన కోడలు మటుకు నచ్చింది అంటున్నాడు. అంటే అడ్జస్ట్మెంట్ లేకపోతే రోజులు వెళ్ళవను. ప్రధానమంత్రి కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే, లేకపోతే ఒకరోజు గడవదు ప్రధానమంత్రికి కూడా. ఆయన దూరంగా ఉన్నాడని ఏదో గొప్పగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, ప్రధానమంత్రి కూడా అడ్జస్ట్ అవ్వకపోతే ఒక్కరోజు గడవదు ఆయనకు కూడా. భగవాన్ ఏమంటున్నారంటే, మీరు ఏదైనా ఇంట్లో కావాల్సి ఉంటే రాజీ పడండి, ఏదైనా మీకు పదవ కావాలంటే అవసరమైతే పోండి రాజీలు పడండి, ఇంట్లో పేచీలు పోతాయని తగ్గిపోతాయంటే రాజీ పడండి, కానీ అహంకారంతో మనకి రాజీ పడవద్దు అంటున్నారు. అహంకారం తొలగించుకోవటం విషయంలో మటుకు రాజీ పడకండి. ఇంట్లో గొడవలు ఏదైనా ఈ గొడవ ఏదైనా మాట మాట పట్టించుకోకుండా రాజీ పడినప్పుడు రాజీ పడితే ఇంటికాడ గొడవలకి, కానీ అహంకారంతో రాజీ పడకండి. అహంకారం తొలగించుకునే విషయంలో మటుకి మీరు రాజీ పడద్దు. నో కాంప్రమైజ్ అట. ఏ మాటకు మాట అందేయకపోతే గొడవ తగ్గిపోతుంది అనుకుంటే అటువంటి విషయాల్లో రాజీ పడండి, కానీ అహంకారం తొలగించుకోవటం విషయంలో మీరు రాజీ పడద్దు. అంటే నీకు ఏది మంచిదో, ఎప్పుడు చెయ్యాలో కంగారు పడిపోకండి. మీరు ఏమనుకుంటారు, రేపు సాయంత్రం ఆరింటికైనా ఏదో చేద్దాం అనుకుంటున్నాడు మీ అహంకారం అనిపిస్తుంది అంటే మళ్ళీ మూడింటికి చేసేస్తే సరిపోతుంది కదా వాడు అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఏది ఎప్పుడు ఎలా జరగాలి అప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఐదు, ఇప్పుడు ఎంత అయింది టైము? ఐదు అయిందండి. ఐదు అనుకుంటే ఐదు అయిందని ఇలా ఓపెన్ చేసేవాడికి ఐదు అయిందండి. ఆరు గంటలకి జరిగింది, ఐదు గంటలకి జరగాలనుకుంటే అలాగా. ఆరింటికి జరిగింది, ఆరింటికి జరుగుతుంది. ఆరింటికి జరిగింది కూడా ఇప్పుడే జరిగిపోవాలంటే అలాగా. ఎవ్రీథింగ్ హ్యాపీనెస్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీ శరీరానికి ఎప్పుడు చావు రావాలో అప్పుడు వస్తుంది. మీరు ఇప్పుడే చచ్చిపోతే అలాగే, ఇప్పుడే వచ్చేయాలో గంటలు వచ్చేయాలంటే అలాగ వస్తుంది, అలా రాదు. శరీరానికి ఎప్పుడు చనిపోవాలందో ఆ రోజు శరీరం చనిపోతుంది, ఆ చావు ఇప్పుడే వచ్చేయాలి, ఈ గంటలో వచ్చేయాలి, ఈ క్షణంలో వచ్చేయాలని కంగారు పడితే రాదు. చావే కాదు ఏ సంఘటన అయినా సరే, ఎవ్రీథింగ్ హ్యాపీనెస్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఆ టైం వచ్చినప్పుడు పని అవుతా ఉంటుంది, ఈలోపు మీరు కంగారు పడవద్దు. అంచేది అంటూ ఉంటారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆడదాను. ఆ కళ్యాణం టైం వచ్చినా ఆడదు, కక్కు వచ్చినప్పుడైనా ఆడదు. నా కక్కు వచ్చింది అనుకోండి, మీరు అందరూ చూసి ఏమైనా అనుకుంటారని నా కక్కు ఆగుతుందండి, వచ్చేస్తున్నాను కక్కు వచ్చేస్తుంది. మీరు అందరూ ఏమి, మీరు అందరూ చూస్తున్నారు ఏమైనా అనుకుంటారంటే మరి నా కక్కు ఆగుతుంది, వచ్చేస్తుంది కక్కు కళ్యాణం కూడా. అంటే అది తొందరపడక జరగవలసింది జరుగుతుంది, ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరగాలి, ఎలా చేయాలి అది ఈశ్వరుడు చూసుకుంటాడు. నీకంటే తెలివి జరగాలి, నీకంటే వివేకవంతుడు, నీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు, నీకంటే అత్యంత బలీయమైన గలవాడు, అత్యంత శక్తివంతుడు, అత్యంత బలం గలవాడు, శక్తివంతుడు. పంచిపోతాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, అట్టినప్పుడు నీ బరువు ఎంత ఆయనకి? అంటే నువ్వు అలా కంగారు పడద్దు, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు, భగవంతుడికి తెలుసు. నువ్వు కంగారు పడతావేంటి? ఆయనకి తెలియకుండా ఏమీ లేదు, ఆయనకి తెలుసు. అంతా ఆయనకే విడిచిపెట్టు, అంతా ఆయనకే విడిచిపెట్టు, అంతా ఆయనకి విడిచిపెట్టు. సృష్టి భారం అంతా మోసేవాడు నీ ఒక్కడ బరువు మోయలేడా? మొత్తం లోకం భారం అంతా మోసేవాడు నీ ఒక్కడ బరువు మోయలేడా? ఆయన మోయలేడేమో అని నువ్వు అనుకుంటున్న అహంకారానికి అనిపిస్తుంది అలాగే. సృష్టి భారం అంతా మోసేవాడు నీ ఒక్కడ భారం మోయలేడావో, కళ్ళు ఆ భారం మోయలేయడమో నీ అహంకారానికి అనిపిస్తాను, ఒకళ్ళు దేవుడు మోయలేడేమో నీ బరువు అని. భారం అంతా నెత్తి మీద పెడితే నీకు ఏ చింత లేదు, నో రిగ్రెట్స్, నో సారోస్, నో వర్రీస్, నో టెన్షన్స్, నో లైక్స్, నో డిజ్లైక్స్, నో ఎవర్షన్స్. ఇంకా నీకు టెన్షనే రాదు, బీపీ అసలు రాదు, నువ్వు పొగులుగా ఉండవు, ఆ ఫ్లైట్గా ఉండవు. ఒక మనిషి మాట్లాడేది ఇప్పుడు అసలు మామూలుగా ఇండివిజువల్గా కూడా మన మాట, ఆ మనిషి కూల్గా ఉన్నాడో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. అసలు అసూయతో మాట్లాడుతున్నాడు, అసూయ లేకుండా మాట్లాడుతున్నాడు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మనకు. ఎవరితోటో మామూలుగా ఇలా కూర్చొని మాట్లాడుకుంటా అనుకున్నా మనిషి అసూయతో మాట్లాడుతున్నాడా, లేదా అయిష్టంగా మాట్లాడుతున్నాడా, లేదా ప్రేమగా మాట్లాడుతున్నాడా, మనకే తెలుస్తుంది. దేవుడికి ఎందుకు తెలియదు? అది తొందర తొందరగా మాట్లాడుతున్నారా, లేకపోతే మనసులో శాంతి పెట్టుకుని మాట్లాడుతున్నారా? ఆ మాట్లాడేప్పుడు వాళ్ళకి అశాంతి ఉందా శాంతి ఉందా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ చిన్న విషయానికి దేవుడి దాకా వెళ్ళక్కర్లేదు. నీకు ఏ చింతలు లేవయ్యా? నీకు అది చింతే లేదు, ఇవన్నీ కల్పించుకుంటున్నావు. ఏమని? ఇవన్నీ కల్పించుకుంటున్నావు. ఇందాక మానసిక రోగం అంటే గుర్తొచ్చింది. అసలు మనసు లేనప్పుడు రోగం ఏంటన్నారు భగవాను? మనసు ఉంటే రోగం ఉంటుంది, మనసు లేనప్పుడు రోగం ఏంటి? దేర్ ఇస్ నో మైండ్ అట్ ఆల్, దేర్ ఇస్ నో ఈగో సెన్స్ అట్ ఆల్. నీకు ఏ చింతలు? నీ చింతలన్నీ ఆయనవే. నీ చింతలవన్నీ అదేనవయ్యా, అదే గతి, అదే శరణాగతి, అదే భక్తి, అదే జ్ఞానం, అదే శరణాగతి, అంతా అదేనవయ్యా. అన్ని శరణాగతిలోకి వచ్చేసిన యోగాలన్నీ శరణాగతిలోకి వచ్చేస్తున్నాయి. ఉడదవడలు అంటారు భగవంతుని పట్టుకోవడానికి ఏది అదే, భగవంతుని ఎలా పట్టుకోవాలి, భగవంతుని ఎలా పట్టుకోవాలని అనుకుంటున్నావు. ఆయన పట్టుకోవడానికి ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన పట్టుకోవడానికి ఆయనే సాధనగా చేసుకో. మళ్ళీ ఆయన పట్టుకోవడానికి ఆయన వదిలేసి ఇంకో సాధన మొదలు పెట్టుకున్నాడు ఉడదవడలు. వ్యవహారాల జోలికి ఎక్కి వెళ్ళొద్దు. వ్యవహారాల జోలికి ఎక్కి వెళితే నీకు అజ్ఞానం పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి, స్వామర్థనంగా ఉండొద్దు. పని చేస్తూ జ్ఞానం సంపాదించండి, కానీ పని చేస్తూ జ్ఞానం సంపాదించండి. పని విడిచిపెట్టేస్తే మీకు జ్ఞానం రాదు, స్వామర్థనం వస్తుంది. ఇహానికి పాడైపోయి ఇహం ఉండదు, మీకు పరం కూడా ఉండదు. పరం ఎలాగుండదు, ఇహం కూడా ఉండదు. ఎవరికి స్వామర్థనంగా ఉండబడదు. మీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేసుకోండి. వారు ఆ పని చేస్తున్నారు, మీరు ఆ పని చేస్తున్నారు, ఆ పని నేను చేస్తే బాగున్నా అలా అనుకోకండి. భగవంతుని మీ చేతికి ఏ పని అప్పగిస్తే ఆ పనే ఇష్టంగా చేయండి. వారికి ఆ పని ఇచ్చారు కాబట్టి వారు చేసుకుంటున్నారు, మీకు ఇచ్చిన పని మీరు చేయండి. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని అహంకారం అనుకుంటుంది, కానీ దేవుడి దృష్టిలో అన్ని పనులు సమానం. మనకు అన్నం వడ్డించడం ఎక్కువ ఇష్టం, ఆకులు తీయటం నామోషం అనుకుంటాం. కృష్ణుడు అన్నం వడ్డించేవాడు, ఆకులు కూడా తీసేసేవాడు. ఏం చేయండి, అన్నం వడ్డించడం ఎటువంటి పని, ఆయనకి అన్నం ఆకులు తీయటం కూడా ఎటువంటి పని. అది ఎక్కువ పని అనుకున్నవాడు, ఇది తక్కువ పని, తక్కువ పని అనుకున్నవాడు కాదు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
మీరు స్వతంత్రం అనుకోకండి, పెద్దవాళ్ళు అయిపోయాం అనుకోకండి, దేవుడు చెప్పినట్టు వినండి.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. ఓం నమో నారాయణాయ నారాయణ 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 నారాయణ.
ఈ స్మరణ ఎందుకంటే మన బుద్ధి పవిత్రం అవటం కోసం. బుద్ధి పవిత్రం అవ్వాలి, మనం పరమ పవిత్రం అవ్వాలి, బుద్ధి బాగుపడాలి, అందుకు స్మరణ.
నారాయణ ఓం నమో నారాయణాయ 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 నారాయణాయ.
కొంతమంది భగవంతుడు లేడు భగవంతుడు లేడని చెప్పే వాళ్ళతో స్నేహాలు కూడా చేయరు. ఎందుకంటే మనం ఏదో కష్టపడి విశ్వాసం సంపాదించుకున్నాం, వాళ్ళతో స్నేహం చేస్తే విశ్వాసం కూడా ఊడగొడతారేమో. వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, సహవాసం కూడా చేయరు. వాళ్ళు పలకరించినా తల నుంచి వెళ్ళిపోతారు.
నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ.
అట్మోస్ట్ రెస్పెక్ట్, అట్మోస్ట్ రిగార్డ్. ఆ నామం చేసేటప్పుడు అత్యంత గౌరవభావంతో చేయాలి. ఆ నామం చేసేటప్పుడు ఏ సుబ్బమ్మ పుల్లమ్మ అలా అనకూడదు. ఆ దేవుడు నామం చేసేటప్పుడు అత్యంతమైనటువంటి గౌరవభావంతో తలకాయ వంగి హృదయం వంగి చేయాలి. ఈశ్వరుడు పట్ల అట్మోస్ట్ రిగార్డ్, అట్మోస్ట్ రిగార్డ్, అట్మోస్ట్ రెస్పెక్ట్. ఆ నామం చేసేటప్పుడు
ఓం నమ శివాయ 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 ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ.